ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. అష్టవిధ పుష్పములు భగవంతునికి సమర్పించుకునే 8 పుష్పములు. ఏ మతమైనా ఏ సంస్కృతి సాంప్రదాయమైనా పూజా ప్రార్థనలతో పుష్పములు లేదా పువ్వులు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మాలలు, గుచ్చములు, దండలు, బొకేలు, రేకులు ఇలా ఎన్నెన్నో వివిధ రకాలుగా పువ్వులు మందిరాల్ని, దైవ పీఠాల్ని, భగవంతుణ్ణి అలంకరించి శోభని అందిస్తాయి. గులాబీలు, మందారాలు, కలువలు, చామంతులు, బంతిపూలు ఇలా ఎన్నో ఎన్నెన్నో. కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని ప్రత్యేక పుష్పాలు ప్రత్యేక ఆరాధనలకు పూజలకు వాడబడతాయి. అందుకే పూజా ఆరాధనలలో ఆధ్యాత్మిక సాధనలలో పువ్వులు లేకుండా ప్రక్రియలను ఊహించుకోవడమే చాలా కష్టం. ఏదో ఒక విధంగా రూపంగా పుష్పాలు వినియోగించబడతాయి. ప్రత్యేకించి భారతీయ సంస్కృతిలో ఆలయాలలో పూలతో మాలలతో అలంకరింపబడని దైవ విగ్రహాలు ఉండవనే చెప్పాలి. వాటిని మందిరాల ముందు వరుసలలో పెట్టి అమ్మని వాళ్లు ఉండరు అంటే అది నమ్మశక్యం కాని విషయం. భక్తులకు భగవంతునికి పువ్వులు అర్పించుకోవటం ఒక అద్భుతమైన అనుభవమైతే వాటిని అమ్ముకునే వాళ్లకు మాత్రం అది బ్రతుకు తెలివే. ఏదేమైనా ఇవన్నీ బాహ్యమైన ప్రార్థనలు పూజలు మాత్రమే. మనం భగవంతునికి సమర్పించుకోవలసిన అసలైన పుష్పములు ఏవి? కేవలం కొంత డబ్బును వెచ్చించి పువ్వులు కొని సమర్పించినంత మాత్రాన మనం భగవత్ అనుగ్రహానికి పాత్రులం అవగలమా? చెట్టు నుండి, తోటల నుండి ఈ పుష్పాలను కోసి దేవుణ్ణి కొలిచినంతలో మనం ఆధ్యాత్మికంగా పురోగతిని పొందగలమా? ఏ రూపంలో ఉన్నవాడైనా భగవంతుడు ఈ పువ్వులు తనకు తన భక్తుడు అర్పించాలి అని ఎదురుచూస్తూ ఉంటాడా? భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వజీవవాసి అయితే ఆ పుష్పములలో లేడా? ఆ పుష్పములలో ఉన్న ఆ సుగంధ పరిమళం భగవంతుని తత్వానికి ప్రతీక కాదా? బహువిధ రూపాలలో, రంగుల్లో ఉన్న ఈ పుష్పాలు భగవంతుని సృష్టి కాదా? మరి ఇదే నిజమైతే భగవంతునికి ఇవి నిజంగా అవసరమా? మరి కాకపోతే మనం విశ్వసించి నమ్మే దైవం ఎంతో నిమిత్తమాత్రుడై అసంపూర్ణుడై ఉండి ఈ బాహ్యమైన పువ్వులకు, పూజలకు, పునస్కారాల కోసం ఎదురుచూస్తాడా? ఈ విధంగా మనం విశ్లేషించి చూసినట్లయితే మనకి అర్థమయ్యేది ఏమిటంటే, ఈ పూజలు, విధానాలు, ప్రార్థనలు మన తృప్తి కోసమే గాని భగవంతుణ్ణి ఆనందపరచడానికి ఏమాత్రం కాదు అన్న సత్యం విదితమవుతుంది, స్పష్టమవుతుంది. ఈ విధంగా మనం ప్రార్థనలు చేసే భగవంతునికి పువ్వులు, వివిధ వస్తువులు సమర్పించడం ఆ భక్తిభావాన్ని పెంపొందించుకోవడం కోసం. కాని దానితో సరిపెట్టేసుకుంటే చాలదు. బాహ్యంలోనించి అంతరంగంలోనికి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడే భగవంతుని ప్రేమను, అనుగ్రహాన్ని, దివ్యత్వాన్ని మనం ఆస్వాదించగలం. ఈ విషయమై భగవాన్ బాబావారు చెప్తారు, నాకు ఏ విధమైన లౌకిక పుష్పాలు సమర్పించిన అవసరం లేదు. ఈ పుష్పాలు వాడి, కృషించి, ఎండిపోయి కొన్ని రోజులకు కనుమరుగవుతాయి. స్వామి ఎల్లప్పుడూ ఫ్రెష్గా, అందంగా, స్వచ్ఛంగా ఉండే పుష్పాలను సమర్పించాలంటారు. మరి అవెక్కడ లభిస్తాయి? అవేమిటి? మరి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమంలో ఈ పుష్పాల గురించే ప్రస్తావించుకుందాం. స్వామి మనందరినీ 8 విధములైన పుష్పాలను తనకు సమర్పించమని చెప్తున్నారు. వాటిని స్వామి అష్టపుష్పములు అంటున్నారు. మరి ముందుగా ఈ కార్యక్రమంలోకి ముందుకు వెళ్లే ముందు స్వామి ఈ పుష్పాలు ఏంటో చెప్పగా విందామా?
అహింస పరమం ధర్మం, అహింస పరమం ధర్మం, ధర్మం సర్వభూతేషు, సర్వభూత దయాశాంతం, సర్వభూత ధరము శివము. ప్రేమస్వరూపులారా,
ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
అష్టాదశ పురాణములు కాదు.
నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
స్వామివారు తమ ఉపన్యాసంలో ఏ విధంగా పేర్కొన్నారు ఈ అష్టదళ పుష్పాల గురించి, అష్టవిధ పుష్పాల గురించి? అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతి పుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. భగవంతుడు మన నుండి ఆశించేది షోడశోపచారాలు కాదు, అష్టాదశ పురాణాలు పఠనం కాదు, పవిత్రమైన అష్టవిధ పుష్పములు మాత్రమే అని స్వామి మనకి చెప్తున్నారు. ఆ అష్టవిధ పుష్పాలు ఏవి? మొదటిది అహింసా పుష్పం, రెండవది ఇంద్రియ నిగ్రహ పుష్పం, మూడవది సర్వభూత దయాపుష్పం, నాలుగవది క్షమాపుష్పం, ఐదవది శాంతి పుష్పం, ఆరవది తపఃపుష్పం, ఏడవది ధ్యానపుష్పం, 8వది సత్యపుష్పం. మరి ఈనాటి కార్యక్రమంలో మనం ఇన్ని పుష్పాల గురించి ఒకేసారి చెప్పుకోవాలంటే అది సాధ్యమైన విషయం కాదు. అందుకని మనం ఈనాడు మొదటి 2 పుష్పాలు అనగా అహింసా పుష్పం, ఇంద్రియ నిగ్రహ పుష్పం గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ఆచరించగలం అనేది స్వామివారి జీవితం ద్వారా, భక్తులకు కలిగిన అనుభవాల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది అహింస ప్రథమం పుష్పం. ఎవ్వరికీ ఏ జీవికి కూడా మాటయందుకాని క్రియయందుకాని ఆలోచనలయందుకాని నొప్పిని గాని కష్టాన్ని గాని కలిగించకుండా ఉండటం అంటారు భగవాన్ బాబావారు. స్వామి ఏ పని చేసినా సరే తాను ఆచరించి అప్పుడే మనకి చెప్పారు. స్వామి జీవితంలో స్వామి చిన్ననాటు జరిగిన కొన్ని విషయాలను మనం చూసినట్లయితే స్వామి ఈ అహింసకు ఎంత ప్రాధాన్యతనిచ్చేవారో మనకి తెలుస్తుంది. ఒకరోజు పుట్టపర్తిలో సత్యమిత్రులు అల్లరిగా ఒక 12 కప్పల్ని పట్టుకుని బుట్టలో పెట్టుకుని తీసుకుని వెళ్తున్నారు. సత్యం వాటి స్థితికి జాలిపడి వాటిని హింసించవద్దని, వాటినన్నింటినీ విడిచిపెట్టమని చెప్పాడు. కాని ఆ మాటను వారు ఎవ్వరూ ఖాతరుచేయక వినక ఎగతాళిగా ప్రస్తావింపసాగారు. అప్పుడు వారందరితో, "బాబా, ఆ బుట్టలో కప్పులు లేవు, చూడు" అన్నారు. వారు మూత తీసి చూశారు. అదే క్షణంలో కరుణా సముద్రుడైన బాబా ఆ కప్పల్ని పావురాలుగా మార్చివేశారు. ఆ పావురాలని ఒక్కసారి విరువీధిలోకి ఎగిరిపోయాయి. స్వామివారికి చిన్ననాటి నుంచి కష్టమును హింసను కలిగించే పందాలలో కాని ఆటలలో కాని ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు, ప్రవేశం ఉండేది కాదు. పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామస్తులు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా చిత్రావతి ఇసుకలలో ఎద్దుల పరుగు పందెం జరిపేవారు. ఆ ఇసుకలో పరిగెత్తటం వల్ల ఎద్దులు ఎంతో అలసిపోయి ఆయాసపడుతూ నురుగులు కక్కుతూ ఉండేవి. ఎందుకంటే ఒక్కొక్క బండి మీద 15 మంది వస్త్రాదులు దానిపై ఎక్కి దాన్ని కొరడాలతో కొట్టి దాన్ని పరిగెట్టింపజేసేవారు. ఆ దృశ్యం చూసిన దయామయుడైన సత్యం ఆ పెద్దలందరికీ రకరకాలుగా హితబోధ చేసి ఆ పందాలు జరపకుండా ప్రయత్నం చేసేవారు. ఒకసారి ఆ పందాలలో పాల్గొన పెద్ద మనుషుల పిల్లలందరినీ గుంపుగా చేర్చి స్వామి ఆ పిల్లలందరికీ చెప్పారు, "చూడండి, మీ తల్లిదండ్రులతో చెప్పండి, ఈ విధమైన పందాలు మంచివి కాదు, హింసను కలిగించడం ఏమాత్రం మంచిది కాదు" అని నచ్చ చెప్పారు. ఆ పిల్లలు తిరిగి వెళ్లి వాళ్ల పెద్దలందరికీ నచ్చ చెప్పారు. కాని ఈశ్వరమ్మగారు మాత్రం సత్యాన్ని దగ్గరికి పిలిచి, "బాబు, ఇలాంటి సలహాలు నువ్వు ఇచ్చావంటే ఊర్లో వారందరూ నిన్ను చాలా చిన్నచూపు చూస్తారు, నీకు చెడ్డ పేరు వస్తుంది" అని ఎంతో బాధపడేవారు. కాని స్వామి ఒకే ఒక మాట చెప్పారు దానికి, "నేను చేసేది మంచి పని, దానివల్ల ఎన్నడూ నాకు చెడు పేరు రాదు" అని స్వామి దృఢంగా ఎంతో ఘంటాపథంగా చెప్పారు. అదేవిధంగా ఆ పిల్లల ప్రోత్సాహంతో తల్లిదండ్రులందరూ ఒకసారి చేరి ఆ తండ్రులంతా ఆలోచించారు, "అరే, మన సత్యం చెప్పేది అక్షరాలా నిజం. మనం ఈ ఎడ్ల పందాలను జరపడం చాలా తప్పు పని, ఇది చాలా హింసతో కూడుకున్న పని" అని చెప్పి దాన్ని ఆపివేశారు. ఆ విధంగా స్వామి చిన్నప్పటి నుంచి హింస అనే పదానికి ఎంతో దూరంగా ఉండేవారు, అందరినీ ఉంచేవారు కూడా. అదే కాకుండా పండుగల సమయాల్లో కోడిపందాలు కాసి ఆ కోళ్లకు కాళ్లకి చిన్న చిన్న కత్తులు కట్టి పందాలు వేసుకునేవారు. ఇది ఎంతో భయంకరమైన ఆట. ఎందుకంటే ఆ ఆట ఆడుతున్నప్పుడు ఆ కోళ్లకి ఆ కత్తులు గుచ్చుకుని అవి ఎంతో నొప్పికి బాధకి గురయ్యేవి. వీటన్నింటినీ కూడా స్వామి చిన్ననాటి నుంచే ఆపివేశారు. చూశారా, ఆ నడి వయసులోనే స్వామి మనందరికీ ఈ అహింస అనేది ఎంత ముఖ్యమో మనకి ఆచరించి చూపించారు. కాని కొంతమంది అంటూ ఉంటారు, "అరే, డాక్టర్ కత్తి పట్టుకుంటాడు కదా, ఆపరేషన్ చేస్తాడు కదా" కాని స్వామి దానికి ధీటుగా సమాధానం చెప్తారు, "అది కేవలం మంచిని కలిగించడానికే. కత్తి కోసం కత్తితో కోసి శరీరాన్ని రోగం నుంచి విముక్తి పొందించి మనిషికి ఆనందాన్ని ఇవ్వటం కోసం, ఆరోగ్యం ఆనందం రెండూ కలిగించడం కోసం ఆ వైద్యుడు ఆ విధంగా కత్తిని ఉపయోగిస్తాడు. కొంతమంది అంటారు, కూరగాయలు మనం తింటూ ఉంటాం కదా, మనం వాటిని కోసినప్పుడు వాటికి నొప్పి కలుగుతూ ఉంటుంది కదా, మనం ఏం చేసినా ఆ కూరగాయలకు తెలియవు అంటారు స్వామి. చెట్లకు కూరలకు ప్రాణం ఉంటుంది కానీ మనసు ఉండదు, అందుకే వాటికి నొప్పి తెలియదు. కొన్ని చెట్లను గాని పళ్లను గాని కోసినప్పుడు నీరు రావటం గాని ఒక ద్రవం కారడం గాని జరుగుతుంది, కానీ అది వాటికి సహజం, అది కన్నీరు కాదు. మనసు ఉన్నప్పుడే సంతోషం దుఃఖం అనుభవంలోకి వస్తాయి అని అంటారు స్వామి. మనుషులకు మృగాలకు జంతువులకు క్రిమి కీటకాదులకు మనసు ఉంది, అందుకే వాటిని ఏ విధంగానూ మనం నొప్పించకూడదు, హింస కలిగించకూడదు. కొంతమంది ఎంతో విలాసంగా ఆనందంగా మాంసాహారం భక్షిస్తూ ఉంటారు. స్వామి ఎంతో మందితో ఎన్నోసార్లు ఇది తప్పు అని చెప్పారు. ముఖ్యంగా సత్యసాయి సేవా సంస్థలలో మాంసాహారం అనేది నిషిద్ధం, ఇది అత్యంత ఘోరమైన హింస అంటారు స్వామి. వాటి ప్రాణాన్ని తీసి మనం ఆహారంగా వాడుకోవటం, మనం ఆనందించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మన కడుపు నింపుకోవటం కోసం అవతల జీవిని హింసించడం ఎంతో తప్పైన పని. ఇది స్వామికి భగవంతునికి నచ్చదు, ఇది తప్పు అని తెలుసుకున్న ఒక భక్తుడి అనుభవం మనం ఇప్పుడు విందాం. మరి ఆ విధంగా ఈ రకమైన హింస తప్పు అని తెలుసుకుని భగవంతుని శరణు వేడి తన అనుగ్రహాన్ని కోరిన వాడికి స్వామి ఎప్పుడూ కాదనరు. మనం ఆ విధంగా ఆ భక్తుడు స్వామి దగ్గరికి ఏ విధంగా చేరాడో మనం ఇప్పుడు విందామా? ఇది స్వామివారి క్యాంటీన్లో సేవనందిస్తున్న శ్రీ సుబ్బారెడ్డి గారి అనుభవం.
చిన్నప్పటి నుంచి నాకు ఒక పాప భీత అనేది ఉండే సార్. నేను చేప మాంసం అటువంటి ఏం ముట్టుకోమేము. చిన్న గుంటలో ఎండల్లో ఏదైనా చేప పిల్లలున్నా వాటిని తీసుకుని మంచి నీళ్ళలో వదిలేవాడిని. అంటే అలాగే మీ అమ్మా నాన్న అమ్మ నాన్నలు తింటారు, నేను మా అన్న మాత్రం ఏమి తినవు సార్. అది ఎప్పటి నుంచి? మొదట చిన్న వయసు నుంచి మాకు తెలియనే తెలియదు అసలు.
స్వామి చెప్పిన జీవహింస చెయ్యకూడదని మీకు చిన్నప్పటి నుంచి?
చిన్నప్పటి నుంచి మాకు అదే స్వామే చేశారు, మాకు తెలియకనే. జీవహింస పనికిరాదు మాకిద్దరికి. పరవాళ్ళు తినేవాళ్ళు ఉంటారు సార్.
అయితే ఇలాంటి దేవైనా మీ కళ్ళ ముందు ఇలాంటి జీవహింస జరగడం, దాంతో మీరు చింతపడడం, ఇలాంటి సంఘటన ఏమి జరిగిందా
సార్? నేను పశువులతో కూడా ఒక గొర్రె పిల్లను దాన్ని కొన్నాను. కొని దాన్ని సంవత్సరం అంతా 360 రోజులు బాగా జాగ్రత్తగా మేపి 40 రూపాయలు కొన్నాను, 80 రూపాయలకు అమ్మాను. వచ్చేసాను ఇంటికి, అమ్మా నా పొట్టేల పిల్లలు అమ్మేశానమ్మా, 40 రూపాయలు ఆదాయం తీసానమ్మా నేను అని అన్నాను. తెల్లవారి పశువులు తోలుకుని 9 గంటలకు పోతుంటే ఒక చెట్టుకి ఎలా తీసి చర్మం తీసి ఉన్నారు దాన్ని. పశువులు కాడ పిలకాయలను పక్కన నా పక్కన ఉండి పిలకాయలను ఎవరే ఏమిట్రా అది అని అన్నాను. నీ పొట్టేల పిల్లనయ్యా చర్మం తీసి మాంసం కింద అమ్ముతున్నాడు అని చాలా పెద్దగా ఏడ్చేసి అట్నే కూలబడిపోయినా. అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు సాకి గొంతుగూడాను నా పొట్టేల పిల్లని అమ్మినానే అంతే. ఇంటికి వచ్చేసాను, బెడ్షీట్ కప్పుకొని పండుకొని ఉండ, ఏం మాట చెప్పడంలో మా అమ్మకు కూడా, ఏమిరా పండుకోండా ఏమిరా అంటే చెప్పడంలో. మా నాన్నని పిలిచాయా, ఇడికేమో బాగలేదు, హాస్పిటల్కి తీసుకో డాక్టర్ దగ్గరికి. నాన్నగారు వచ్చారు, అయ్యా కాదయ్యా నాకు జబ్బు కాదయ్యా, నా పొట్టేల పిల్లలను చంపేశారయ్యా అని అన్నాను. పొట్టేళ్ళను చంపేక పెళ్లిళ్ళు చేస్తారంటే అన్నాడు మా నాన్నగారు. కాదు నాన్న, నేను చేసింది పాపం, ఈ పాపాన్ని ఎక్కడికైనా పోయి పరిహారం చేసుకుందే, పశువులు మేపను, మీ ఇంట్లో పనులు చేయను.
అది పాపం పరిహారం అన్న విషయం తెలిసింది. అప్పుడు మీ వయసు ఎంత?
నా వయసు 12 సంవత్సరాలు సార్. అప్పుడే పాపం కిందకు వచ్చేసి తెలిసిపోయింది నాకు విషయం. తెలిసిపోయి సరే అయిపోయింది, ఇక నేను ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి పోయి పాపాన్ని పరిహారం చేసుకోవాలనుకున్నాను సార్. అప్పుడే మా పిన్నమ్మ వస్తా ఉంది స్వామి సంకల్పం.
పిన్నమ్మ ఏ ఊరు?
పిన్నమ్మ మాపు ఇంటికి 4 ఇళ్ళు దగ్గరలో.
మీ ఊరే?
మా ఊరే. వచ్చి ఎవరే అనంతపురం జిల్లాలో పుట్టపర్తి అనే చిన్న గ్రామంలో ఈశ్వరమ్మ గర్భంలో భగవంతుడు జన్మించాడు అంటున్నారు, వస్తావంటరా అన్నది. అమ్మా నేను అందుకే కాసుకుని ఉన్నానమ్మా, ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి పోవాలని, వస్తానమ్మా అని చెప్పి కదిలి. మా ఊరు నుంచి బస్సులో 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నెల్లూరుకు వచ్చేసి నెల్లూరు నుంచి ఒక ట్రైన్ రేణుగుంట.
అంటే ఆ రోజుల్లో పుట్టపర్తి రావడం ఏ విధంగానే
చెప్పబోతున్నాను. నెల్లూరు నుంచి రేణుగుంటలో బండి మారాల, తర్వాత చెప్తాను. 3 రోజులు ప్రయాణం. రేణుగుంటలో బండి మారితే రేణుగుంట నుంచి పాకాల, మళ్లీ అక్కడ మారాలా. అక్కడ ఏ టయానికి ఏ బళ్ళు వస్తాయో కూడా అర్థం కాదు అప్పుడు, ఆ రోజుల్లో. ఇప్పుడు సమయానికి బళ్ళు ఉంటాయి కానీ అప్పుడు ఉండవు.
మీ పిన్నమ్మకి అన్ని తెలుసు.
తెలిసిందంటే మేము నలుగురు ఐదు కలిసి వచ్చేసాం సార్.
అది
అడగతాడుగుతా
పిన్నమ్మ మొట్టమొదటిసారి వచ్చిందా?
మొదటిసారి ఆమె కూడా రావటం అంటున్నారన్నది. ఈశ్వరమ్మ గర్భములో భగవంతుడు జన్మించాడు అంటున్నారు, పోతున్నాం వస్తావా అంతే వచ్చేసాము. అక్కడి నుంచి రేణుగుంట నుంచి పాకాల, పాకాలలో మళ్లీ మారాలా, ముదిగుబ్బలో దిగాల. ముదిగుబ్బలో దిగితే ఎప్పుడు ఏ బస్సు వస్తుందో, రెండు ట్రిప్పులన్నా ఉంటుందో, బొక్కపట్నం ఉండదో తెలియదు. అప్పుడు బొక్కపట్నంలో దిగి ఎడ్ల బండిలో చిత్రావతి దాటి పుట్టపర్తికి స్వామి దర్శనానికి కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు దిగాం సార్. మూడు రోజుల ప్రయాణం చేసి బాధలు పడేస్తే స్వామి దర్శనం అప్పుడు అంత కష్టం కాదు స్వామి. సరే అయిపోయింది. కరెక్ట్ గా 12 గంటల టైంలో ఇంటి అప్పుడు మా పెన్నమ్మ ఉండి
పుట్టపర్తి ప్రశాంతి ఏ విధంగా ఉండేది?
ప్రశాంతి నెలేమో అప్పుడు అంతా ఇసుక. అప్పుడు మందిరం ఒకటే, తర్వాత ఏముండేది లేదు. 150 మందులు ఒక రోజు, అసలు వర్షం పడితే ఆ వరండాలోనే సరిపోయినాం 150 మంది భక్తులే. ఎక్కడ వస్తువులు కూడా ఉండేది లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు అన్ని వస్తులే. అట్లా వచ్చేసి మరే స్వామి నిద్రపోతుంటారు, భక్తులందరూ నిద్రపోతున్నారు చెట్ల కింద, నువ్వు రారా ఆనందం చేసి పెడతాను తర్వాత బోధు అంటే, అమ్మా ఈ పాపాన్ని స్వామికి చెప్పుకోంది, మంచినీళ్ళు కూడా తాగనమ్మా అని చెప్పేసి ఒక కొబ్బరి చెట్టు కానుకొని నిలబడినాను. నిలబడతాను స్వామి పైన వరండాల నుంచి వచ్చేసి సపరేట్ నేను ఒక్కనే ఉన్నాను. అప్పుడు సపరేట్ దర్శనం నాకు, పాప పరిహారం కోసం వచ్చాను కదా, స్వామికి నిద్ర ఉందా. వచ్చేసి దర్శనం ఇచ్చాడు, స్వామి నేను పాపం చేసేసాను, ఈ పాపాన్ని పరిహారం చేయి స్వామి అని ఇదే సౌండ్ లో చెప్పుకున్నాను. అంతే, రెండు చేతులతో ఆశీర్వాదం చేసి ఈ పొట్టిట్లా తట్టుకుని స్వామి పొట్ట, ఏమి లేదు పో అన్న, దీని ఏళ్ళు చూపించేసి పో అన్నానికి వెళ్ళిపో అన్నాడు స్వామి. అంతే, నేను దేనికి వచ్చాను, పాప పరిహారం కోసం వచ్చాను. స్వామి దేనికి అవతరించింది, పాప పరిహారం చేసేదానికి. అప్పుడే మాకిద్దరికి అనుబంధం. అది 90 సంవత్సరం దర్శనం. ఆ దర్శనం ఇప్పటికి 70 సంవత్సరాలు నాకు, 12 సంవత్సరాలు వయసులో ఇచ్చిన దర్శనం ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటే 2 చేతులతో ఆశీర్వాదం చేసినట్లుగా నాకుంటుంది.
మరి స్వామివారు ఈ విధంగా మనకి ఈ హింస చేయకూడదు, జీవహింస మహాపాపం అని చెప్తూ మనకి వచ్చారు. మరొక భక్తుని అనుభవం మనం వింటే ఇంకా ఏనాడు మనకి హింస చేయాలి అని అనిపించదు మనసుకు. ఎందుకంటే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఒకసారి అస్సాం రాష్ట్రంలో గౌహతిలో ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్ ఇంట్లో ఒక వింత జరిగింది. ఆమె ఇంటికి కొందరు స్నేహితులు వస్తున్నారు. సో ఆ సందర్భంగా ఆమె వారికి విందు చేయడానికి సంకల్పించింది. రకరకాల పాత్రల్లో రకరకాల పదార్థాలు తయారు చేసి టేబుల్ పైన అమర్చింది. వారింట్లోనే ఉండే మింకీ అనే వారి పెంపుడు పిల్లి ఒక పాత్రలోని ఒక చేపను నోట కరుచుకుని పరిగెత్తిపోయింది. అందుకు కోపోద్రిక్తురాలైన ఆమె ఆ పిల్లిని బాగా చితక్కొట్టింది. దాని పీక పట్టుకుని ఒక కట్టెతో దాన్ని చితకబాదింది. ఆ సమయంలో ఆ ఇంట్లో గోడ మీద, పూజగదిలో టేబుల్పై ఉన్న 16 బాబా ఫోటోలు అటూ ఇటూ ఊగిపోయి ఒక్కొక్కటి క్రిందపడ్డాయి. కాని ఒక్క ఫోటో అద్దం కూడా పగల్లేదు. సాయి భక్తురాలైన ఆమె ఆశ్చర్యపడి ఎందుకిలా చేశానా అని పశ్చాత్తాపంతో వణుకుతున్న ఆ పిల్లిని దగ్గర పశ్చాత్తాపంతో వణుకుతూ ఉన్న ఆ పిల్లిని దగ్గరకు తీసుకుని ప్రేమతో నిమరసాగింది. అప్పుడు దాని ఒంటి నిండా ఒకటే విభూతి వాసన, ఒకటే విభూతి వాసన. ఇది జరిగిన 8 నెలల తర్వాత ఆమె ఒక బృందంతో పాటు స్వామి జన్మదినోత్సవానికి ప్రశాంతిలో వచ్చింది. 24/11/1972 నాడు భగవాన్ బాబా అస్సాం నుండి విచ్చేసిన ఆ 108 మంది బృందాన్ని మందిరంలోకి పిలిచి వారు దారిలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అన్నీ వివరించి చెప్పి వారందరికీ విభూతి పొట్లాలు స్వయంగా అందిస్తున్నారు. అందులో ఆ నర్సుకి కూడా విభూతి పొట్లాలు ఇచ్చి ముందుకు వెళ్లి మరలా వెనక్కి వచ్చి మరో 2 పొట్లాలు చేతిలో వేసి ఏ బిల్లికేలియే, ఇది పిల్లి కోసం అన్నారు. చూశారా ఆ పిల్లిపై ఆ పిల్లికి స్వామి అనుగ్రహం ఎలా లభించిందో, ఆ పిల్లిపై స్వామికి ఎంత ప్రేమో. హింస అనేది మన జీవితంలో అంశం ఏనాడు రాకూడదు అని స్వామి ఈ విధంగా మనకి హెచ్చరిస్తున్నారు ఎన్నో అనుభవాల ద్వారా. ప్రస్తుత ప్రపంచంలో ఎంతో హింసా ప్రవృత్తులను చూస్తున్నాం ప్రతిదినం. మానవత్వాన్ని పెంచుకుని ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ఆ పరమాత్ముడు ఉన్నాడు అని గ్రహించి ప్రేమను పంచుకున్నప్పుడు ఇవి అరికట్టగలం అని స్వామి చెప్తారు. ఈ నేపథ్యంలో జీసస్ అన్న మాట ఒకటి గుర్తొస్తుంది, డూ అంటూ అదర్స్ వాట్ యు డూ వాట్ యు వాంట్ అదర్స్ టు డూ అంటూ యూ. అంటే మనకి ఏ విధంగా ఎదురులు పరులు గౌరవాన్ని రెస్పెక్ట్ని ఇవ్వాలి అని ఆశిస్తున్నామో, మనకు మన పట్ల ఏ విధంగా వాళ్లు ప్రవర్తించాలో అని ఆశిస్తున్నామో, అదేవిధంగా మనం కూడా వారి పట్ల ప్రవర్తించాలి అన్న ముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఎవరికి దేనికి హాని చెయ్యవద్దు అని మనకి తెలుస్తుంది. మరి ఈ అద్భుతమైన పాట అనంతరం మనం ఆ దయా ప్రేమలను మన మనసుల్లో నింపుకుంటూ స్వామి ఆశించే రెండో పుష్పానికి వెళదాం.
దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దిక్కులేని దీన జనుల బ్రోవవచిన దైవమా నా దైవమా సాయి దైవమా నా దైవమా సాయి దైవమా. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా. కరువై గుండె బరువై దిక్కు తోచక దరిని చేరే, ప్రేమ కరువై గుండె బరువై దిక్కు తోచక దరిని చేరే, తల్లివై మరి తండ్రివై ప్రేమ చూపిన దైవమా నా దైవమా సాయి దైవమా నా దైవమా సాయి దైవమా. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా. పతిత పావన పాపనాశక సత్య లోకవాసి సాయి దైవమా, కరుణ చిలికి కైవల్యమొసగే సాయి రూపా దైవమా నా దైవమా సాయి దైవమా నా దైవమా సాయి దైవమా. దయకు ప్రేమకు రూపు దాల్చిన దైవమా సాయి దైవమా, దిక్కులేని దీన జనుల బ్రోవవచిన దైవమా నా దైవమా. సాయి దైవమా నా దైవమా సాయి దైవమా దయకు ప్రేమకు రూపు దాచిన దైవమా సాయి దైవమా
రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియంబులు మనసును నిలిపిన అంధుడైనను మోక్షమందును ఇంద్రియంబు నిలకడలేనిది చంద్రుడైనను పసందు పొందడు ఎంత మంచి వాక్కు స్వామంటారు ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ అవి అన్నీ నిరుపయోగమైపోతాయి ఇంద్రియాలలో మొట్టమొదటిది అనేక రుచులకు అలవాటు పడిన జిహ్వను అరికట్టుకోవటం హే జిహ్వ నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాల గోధుమలు తిన్నావో ఎన్ని పిండి పదార్థములు ఆరిగించావో ఎన్ని కూరగాయలను భుజించావో ఇంకనూ నీకు తృప్తి లేదా అని మందలించగలగాలి గోవింద దామోదర మాధవ అనే మధురాక్షరములను ఉచ్చరించమని బోధించాలి భిక్షాన్నం దేహరక్షార్థం దేహరక్షణ కోసమే భుజించాలి గాని ఆకలి వేస్తేనే భుజించాలి గాని తినటం కోసమే ఈ జీవితాన్ని భగవంతుడు మనకి ఇవ్వలేదు మన ఇంద్రియాలు ఎంతో చక్కగా మనం అరికట్టుకున్నట్లయితే భగవంతుడు మన వశుడవుతాడు జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవరణమేత మధురాక్షరాణి మనం సత్యాన్ని పలికినప్పుడు ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకున్నప్పుడు మనకి ఈ దైవానుగ్రహం అనేది ఎంతో చక్కగా కలుగుతుంది బుద్ధ భగవానుడు ఎంతో చక్కగా ఈ ఇంద్రియ నిగ్రహం గురించి మనకి బోధిస్తున్నాడు మరి ఆ బోధనేంటో ఇప్పుడు విందామా ఒకానొక సమయంలో బుద్ధుడు ఎక్కడికో ప్రయాణమే వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక పెద్ద యజ్ఞంలో అనేక మేకలను గొర్రెలను బలి ఇస్తున్నారు కొంతమంది బుద్ధుడు చూశాడు అహింస పరమోధర్మ నోరు లేని జీవులను ఎందుకు ఇలా బలిస్తున్నారు ఇది మంచిది కాదు అని ఇది అరికట్టాలి అని ప్రయత్నం చేశాడు అక్కడ చేరిన పెద్దలందరూ అయ్యా ఈ బలిని మీరు ఎందుకు ఆపుతున్నారు ఈ గొర్రెలను మేకలను బలి ఇవ్వడం ద్వారా వాటికి మేము మోక్షం ప్రసాదిస్తున్నాం అన్నారు ఓహో ఇదా మీరు చేసే పని అయితే మీ తల్లి మోక్షాన్ని కోరుతున్నది మీ తండ్రి మోక్షాన్ని కోరుతున్నాడు వారిని కూడా ఎందుకు బలి ఇవ్వకూడదు మీరు ఈ మూగజీవులకు మోక్షం ఇవ్వడం ఎందుకు అని ప్రశ్నించాడు ఏ ప్రాణిని హింసించకూడదు ఇంద్రియాలను అరికట్టుకోవాలి అదే నిజమైన సాధన అదే మోక్షమార్గం అన్నాడు దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు ఐదు సూత్రాలను బోధించాడు మొదటిది సమ్యక్ దృష్టి రెండవది సమ్యక్ శ్రవణం మూడవది సమ్యక్ వాక్కు నాల్గవది సమ్యక్ భావం ఐదవది సమ్యక్ కర్మ వీటిని అలవర్చుకున్నప్పుడే నిర్వాణం ప్రాప్తిస్తుంది అన్నాడు బుద్ధుడు మొట్టమొదట బుద్ధుడు ఎన్ని దినములు సాధన చేసినప్పటికీ తృప్తిని పాపం పొందలేకపోయాడు ఇదంతా ప్రయోజనం లేని పని అని గుర్తించాడు ఎన్ని గ్రంథాలు చదివినా ఎంతమంది పెద్దల బోధనలు విన్నా ఎన్ని సాధనలు చేసినా మోక్షం లభించదు అని గుర్తించాడు భగవంతుడు ఇచ్చిన పంచేంద్రియాలను సక్రమమైన మార్గంలో వినియోగించుకోవడమే మోక్షానికి మార్గమని తెలుసుకున్నాడు దానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చాడు సమ్యక్ దృష్టి సమ్యక్ భావం సమ్యక్ వాక్కు సమ్యక్ శ్రవణం సమ్యక్ కర్మ ఈ ఐదింటి ద్వారా తాను నిర్వాణం పొందాడు మొట్టమొదట మంచి దృష్టిని అలవర్చుకోవాలి తద్వారా మంచి భావాలు కలుగుతాయి మంచి భావాలు కలిగినప్పుడు మంచినే పలుకుతాము మంచినే చేస్తాము మంచినే పొందుతాము కనుక మంచిని పొందాలంటే మొట్టమొదట ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి దీనినే యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు పతంజలి ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా ఎన్ని సాధనలు చేసినా అవన్నీ నిష్ప్రయోజనం ఒక అద్భుతమైన ఉదాహరణను మనం తీసుకుందాం. ఇంద్రియాలన్నింటికీ అధిపతి ఎవరు? మనం ప్రశ్నించి చూస్తే ఇంద్రియాలందరికీ అధిపతి మన మనస్సు. ఆ మనస్సునే భగవంతుడికి మనం అర్పించేస్తే ఈ విధంగా ఇంద్రియాలను అరుకుట్టుకునే పని మనకు తగ్గుతుంది. మరి ఆ విధంగా స్వామి ఒక విద్యార్థికి ఒక అనుభవాన్ని కలిగించినది. తద్వారా ప్రపంచమంతటికీ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన ఈ అనుభవాన్ని ఈ విద్యార్థి ద్వారా మనం విందాం. ఆయన శ్రీ అనిల్ కుమార్ గారు. స్వామివారి విద్యాసంస్థలలో విద్యను చిన్నప్పటి నుంచి అభ్యసించి లెక్చరర్గా తమ సేవలను అందించి ప్రస్తుతం పూణేలో ప్రొఫెసర్గా రీసెర్చ్ గైడ్గా తమ సేవలను అందిస్తున్నారు. మరి ఆ విద్యార్థి తన చిన్ననాట స్వామి దగ్గర నేర్చుకున్న అత్యద్భుతమైన ఈ పాఠాన్ని మనందరం వింటే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది ఎంత సులువుగా చేసుకోవచ్చో మనకే తెలుస్తుంది.
స్వామి పిల్లలతో మాట్లాడుతూ సరిగ్గా నా వైపు చూసి, ఏంట్రా ఎట్లా ఉన్నావు అని అడిగారు. స్వామి స్వామి దయతో బానే ఉన్నా అన్నా ఫస్ట్. తర్వాత స్వామి చూసి, లేదు లేదు, మైండ్ బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ కదా అన్నారు. అవును స్వామి అన్న, చాలా ఇంప్యూర్ గా ఉందా అన్నారు. సతాయిస్తోంది స్వామి అని చెప్పాను. అంటే స్వామి అన్నారు, లేదు లేదురా అట్లా కాదు అని చెప్పి స్వామి చైర్ మీద ఉన్న ఖర్చీఫ్ ఉంటుంది కదా అది తీసి, చూడు నీ మైండ్ ఇంత ప్యూర్ ఇంత వైట్ ఇంత ప్యూర్ అని చెప్పాను. నాకు చాలా ఆనందం అనిపించింది ఇనీషియలీ. దాని స్వామి ఏమన్నారంటే, చూడు కానీ ఆ టైంలో పాన్ వేసుకునేవారు కదా స్వామి, చూడు ఈ ఖర్చీఫ్ కి మరకలు ఉన్నాయి చూసావా అన్నారు. చూపెట్టారు. ఎందుకు వచ్చాయి మరకలు? వాడుకున్నాను కాబట్టి మరకలు వచ్చాయి. అలాగే నీ మైండ్ వాడుతున్నావు కాబట్టి అది మాలిన్యం అవుతోంది. అంతేగాని మైండ్ ఇన్హరెంట్ గా చాలా ప్యూర్ అన్నారు. ఇప్పుడు డర్టీ అయిన క్లాత్ ని ఎలా క్లీన్ చేస్తావు? దోబికి ఇచ్చేస్తావు అంతే కదా. నేను నీ దోబిని రా, నీ మైండ్ నాకు ఇచ్చేయ్ అన్నారు. అంత సింపుల్ గా బ్యూటిఫుల్ మెసేజ్ స్వామి కన్వే చేశారు. వెరీ పవర్ఫుల్ మెసేజ్ యాక్చువల్లీ. అది ప్రాక్టీస్ లో పెడితే చాలు అసలు. మనం దీనికి అన్వయించే ఇంకోటి ఏంటంటే, నేను ఆ టైంలో స్వామికి ఫ్లవర్ లేకపోతే తామర పుష్పం వీటినేమో తీసి స్వామికి ఛార్జ్ దొరికినప్పుడు స్వామికి వెళ్ళిస్తూ ఉండేవాళ్ళం. ఇవి వెనెవర్ వీ హ్యావ్ ఆపర్చునిటీ స్వామికి అది తీసుకెళ్లి నేను ఒకసారి ఇలాగే లోటస్ దొరికితే అది తీసుకెళ్లి స్వామికి ఇచ్చాను. ఇస్తే స్వామి తీసుకుని, నాకు ఇది కాదురా కావాల్సింది, నీ హృదయ పుష్పం కావాలరా అన్నారు.
చూసారా, మనం ఇంద్రియ నిగ్రహం గురించి ఆలోచిస్తూ ఉంటే మన స్వామివారు మన మనసునే స్వాధీనపరిచేసుకుంటున్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి రెండు పుష్పాల గురించి, అనగా మొట్టమొదటిది అహింసా పుష్పం, రెండవది ఇంద్రియ నిగ్రహం, ఈ రెండింటిని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం ఈనాటి నుంచి, ఈ క్షణం నుంచి. మరి ఈ అద్భుతమైన పాటతో మనం ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించుకుంటూ వచ్చే వారాల్లో మనం మిగిలిన 6 పుష్పాల గురించి మాట్లాడుకుందాం. వాటిని కూడా స్వామివారి విద్యార్థుల అనుభవాలతో, స్వామివారి భక్తుల అనుభవాలలో, స్వామి జీవితం నుంచి తీసుకున్న సంఘటనల ద్వారా మనం ఎన్నో ఎన్నెన్నో బోధలు మనం నేర్చుకోవచ్చు అని మీకు విన్నవించుకుంటున్నాను. మరి ఈ చక్కని పాట అనంతరం మన మనస్సుని స్వామికి అర్పించుకుని మనం ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. నిత్యం భగవంతుని స్మరణలో, భగవంతుని ధ్యానంలో మనం నిమగ్నమవుదాం. మరికొద్దిసేపట్లో మీరు వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. సాయిరాం.
I'm not a saint.